సందేశమే ఆదేశం. భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
ఈ ప్రేమ ఇవాళ ప్రపంచాన్ని గనక చూసినట్లయితే, మన దేశమే కాదు, మన ప్రాంతమే కాదు, మన కుటుంబాలే కాదు, మన ఇళ్లే కాదు, దేంతో సఫర్ అవుతున్నది? అన్నీ ఉన్నాయి. ప్రాపంచికమైన భౌతిక అవసరాలు తీర్చగలిగిన పరికరాలన్నీ, వ్యాపార రంగంలో మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు మన ఇంట్లో లేకుండా ఏం లేదు. చిన్నో చితకో ఉండనే ఉంది. కానీ లేనిదల్లా ఏమిటి అంటే, ఆనందం లేదు, శాంతి లేదు. కారణమేమిటి? ఇన్ని ఉండి ఆనందం కలగాలి కదా, ఇంత సంపద ఉండి ఆనందం అనుభవంలోకి రావాలి కదా, ఇన్ని ఉండి ఇంత ఉండి భక్తి ఉండి దైవం ఉన్నాడనుకుని ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ముడుపులు గట్టి అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసి కూడా ఆనందాన్ని ఎందుకని పొందలేకపోతున్నాడు? ఈ మౌలికమైనటువంటి ప్రశ్నని గనక మనం తడమగలిగితే సమాధానం దాంట్లోనే ఉంది. ప్రేమరాహిత్యం అనురాగం దండిగా ఉంది, రాగము నిండుగా ఉంది, ప్రేమ మాత్రం నిండుకొని ఉన్నది, ఏమీ లేదు. అన్ని అవసరాలే, అన్ని అవకాశాలే, అన్ని సందర్భాలే, అన్ని సన్నివేశాలే. కాబట్టి ఈ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటి విచారణ చేసినట్లయితే, ఏ కృష్ణుణ్ణి మనము ఒక ఆదర్శంగా ప్రేమమూర్తిగా మనం స్వీకరిస్తామో, ఆ కృష్ణుణ్ణి అందరూ ప్రేమించారు అని మనం వింటాం. భాగవతం చదివితే కృష్ణుణ్ణి ఎంతగా ద్వేషించారో అంతగా ప్రేమించిన వాళ్లున్నారు. అందుకనే జీవితాన్ని కృష్ణ సంగీతం అన్నారు. దీనిలో ఉదాత్త అనుదాత్త స్థాయిలు రెండూ ఉండనే ఉన్నాయి, చీకటి వెలుగులు ఉండనే ఉన్నాయి, ఎత్తుపల్లాలున్నాయి, జయాపజయాలున్నాయి, జరణమరణాలున్నాయి, ఆశ నిరాశలున్నాయి, పగలు రాత్రులున్నాయి, చీకటి వెలుగులున్నాయి. ఇదంతా ద్వంద్వ భూమికగా ద్వైత భూమికగా మనకు అనుభవంలోకి వస్తున్నదే. కానీ ఆనందం అనుభవంలోకి ఎందుకని రావటం లేదు అంటే, ఆ ప్రేమ అనబడేటువంటి ఒక విషయం నుంచి మనం వైదొలగా, రాగ అనురాగ బంధాల చట్రంలో ఇరుక్కుపోయిన జీవుడు ప్రేమని కేవలం ఒక కామనగా, ఒక లౌకిక భౌతికమైనటువంటి అవసరంగా, కేవలము ఒక అవకాశవాదంగా తీర్చుకున్న కారణంగానే జాతుల మధ్య వైరాలు ప్రేమరాహిత్యం వల్లనే వచ్చినాయి. ఇప్పుడు ధర్మగ్లాని జరిగిందన్నమాట. ఈ ధర్మగ్లాని జరిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అమితంగా ప్రేమించినటువంటి గోపికా బృందమంతా ఉన్నది, వ్రజకాంతలంతా ఉన్నారు. కాస్త వెనక్కెళితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిని అమితంగా ఆరాధించినటువంటి అశేష వానర సమూహం ఉన్నది. వారంతా రాముడి యొక్క దర్శనం చేసుకున్నారేమో కాని స్పర్శన సంభాషణానుభూతులు పొందలేదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వ్రజభూమి నుంచి దూరమైన తర్వాత ఏ వేణునాదంతో వారందరినీ కూడా ఒక తన్మయ స్థితిలోకి, ఒక ట్రాన్స్ లోకి, ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ లోకి తీసుకుని వెళ్లాడో, అక్కడే నిలకడి చెంది మళ్లీ సగుణంగా స్వరూపంగా స్వభావంగా కృష్ణ దేహాన్ని చూద్దామనుకునేలోగా శ్రీకృష్ణ మహాపరినిర్వాణము అయిపోయింది. కాబట్టి ఇటు త్రేతాయుగంలో అటు ద్వాపర యుగంలో ఎవరైతే ఇంకా భగవంతుని యొక్క స్పర్శని, భగవంతుని యొక్క వాక్ చమత్కృతిని, వాక్కులు నిండినటువంటి అమృతాన్ని గొడవలలేదో, అనుభవంలోకి తెచ్చుకోలేదో, వారందరూ ఏం కావాలి అని. వారందరూ మరి జన్మలు ఎత్తుతూనే ఉంటారే. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న తాత్విక విచారణ. అరవిందయోగిని ఒక మాట అడిగారు, అయ్యా అనేకమైనటువంటి జన్మలు ఎత్తి ఎత్తి మహోత్కృష్టమైన మానవ జన్మ ఎత్తాం కదా, ఈ మానవ జన్మ ఎత్తాం గాని అన్నీ మంచి పనులే చేయలేదు కదా, కొన్ని చెడ్డ పనులు కూడా చేశాం కదా, మళ్లీ ఈ శరీరం వదిలిపెట్టాక ఎటువంటి జన్మ వస్తుంది అంటే, పురాణాల్లో అనేక కథల్లో మనకి హరికథకులంతా చెప్తూ ఉంటారు కదా, ఇగో నువ్వు ఈ పని చేస్తే అదై పుడతావు, ఈ పని చేస్తే ఇదై పుడతావు అంటే, అరవిందుల వారు ఏమన్నారంటే, మళ్లీ సృష్టి గాని ఎవల్యూషన్ గాని ఇది పరిణామవాదమే తప్ప అపరిణామవాదం కాదు. పరిణామం అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది, ఇవల్యూషన్ అవుతూ ఉంటుంది. ఆ ఇవల్యూషన్ లో భాగంగా ఇవాళ నువ్వు ఒక మానసికమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన జన్మ ఎత్తి మానవుడిగా వచ్చాక ఇక్కడ నీవు మంచి చేశావా చెడు చేశావా కాదు, మళ్లీ జన్మ మానవ జన్మే ఎత్తుతావు తప్ప మళ్లీ జంతు జన్మ ఎత్తవని ఆయన ఒక స్పష్టీకరణ చేశారు. అది ఆయన యోగ భూమికలో ఆయన పొందిన అనుభవం కావచ్చు, అది ఆయన దర్శనం కావచ్చు, దాన్ని ఇతమిద్దమని ముద్ర వేసుకుని అవును అని అనుకోవటానికి లేదు, కాదని అనుకోవటానికి లేదు. కానీ ఒక చిన్న ఆశ కలుగుతుంది, మనం మళ్లీ జంతువుగా పుట్టం కదా అనేటువంటి ఒక భద్రత కలిగించేటువంటి మాట. సరే, ఏ జన్మ ఎత్తనివ్వండి, వాళ్లంతా జన్మ గనక ఎత్తితే ఎందుకు ఎత్తుతారు అంటే మళ్లీ మానవ జన్మే పునః పునః, అంటే పునరపి జననం పునరపి మరణం. పునరపి జననం అంటే పునః మళ్లీ పుడుతున్నావు, పునః మళ్లీ పోతున్నావు. ఈ పుట్టటం పోవటం ఎంత కాలము, ఎన్నేళ్లు, ఎన్ని యుగాలు అంటే నీవు ఆ తత్వమసి అనేటువంటి స్థాయికి నీవు చేరుకునేదాకా నీవు ఇటువంటి జన్మలు ఎత్తుతూనే ఉంటావు అనేది శంకర భగవత్పాదుల యొక్క భాష్యం కూడా. కనుక ఇవాళ కలియుగం ప్రారంభమై 504,200 లెక్క తేల్చారు. దాని ప్రకారంగా ఇంకా 417,000 ఇది ఉంటుంది. 2012 పోతుందన్నారు, 12 పోయిందేమో గాని ప్రపంచం అట్లాగే ఉంది. మళ్లీ కొత్తగా కాస్త వ్యాపారం చేసుకునేవాళ్లు 2020 దాకా మళ్లీ వచ్చే ప్రళయం వచ్చేస్తుందంటున్నారు. రానివ్వండి, ఏం చేయగలం, ఆపగలమా, అరచేత్తో అడ్డుకోగలమా? సహజ పరిణామంగా జరిగేటువంటి వాటిని గురించి వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, నిరర్ధకమైనటువంటి భావనలతో మనకి పరమేశ్వరుడిచ్చినటువంటి కాలాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఏది ఎట్లా రాని, ఏది ఎట్లా పోని, లెట్ అస్ యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. జీవన నిర్మాణాన్ని మనం ఏం చేయవలసిన పని లేదు, మనం చేసినా అది జరగదు. అలాగే మనం అనుకున్నట్లే గనక జరిగితే దాని జీవితం ఎందుకు? మనం అనుకున్నట్లు రేపు పొద్దున అయిపోతుంది అంటే కాకపోవటమే జీవితము, అయిపోతే జీవితం ఎలా అవుతుంది? కాబట్టి వైరాగ్య వివేక విజ్ఞాన భూమికలో గనక జీవుడు సతతము ఉన్నట్లయితే ఆ ప్రేమ భావనలోకి వెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. ఈ రాగ అనురాగ బంధాలు దాటి ప్రేమరాహిత్యం ఉన్నదని వేళ మనం అనుకున్నాం కదా, బహుశా ధర్మగ్లాని జరిగిన కారణంగానే ఈ కలియుగమంతా కూడా నారాయణ అవతారాలకు అతీతము మూలము అయినటువంటి దత్త అవతారమే ప్రధాన భూమికగా ఇప్పుడు వచ్చిందని మనం భావన చేయాలి. ఇట్ ఈజ్ ఓన్లీ బై ఎ క్యాలిక్యులేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ బై ఇంట్యూషన్. ఎందుకని అంటే 21 అవతారాలు అయిపోయినాయి, కలియుగం అంతమయ్యేటప్పుడే కలికొస్తాడు గుర్రం ఎక్కి, అప్పటిదాకా ఎవడు రాడు వరి. మరి వచ్చిన వారిని మనం పరిపూర్ణ అవతారం అంటున్నాం, మహాపరిపూర్ణ అవతారం అంటున్నాం, కలియుగకే అవతారుహు అని మనం స్వామిని పాడుతున్నాం. ఏమిటిది, ఇది అవతారం అవునా కాదా అంటే స్వామి ఒక సమాధానం చెప్పారు. అవతారము అని గనక అనుకున్నట్లయితే అది ఒక కల్పాంతము వరకే ఉంటుంది. కల్పాంతము దాటి ఏవైతే మిగులుతాయో అవి అవతారాలు అవుతాయి. నువ్వు ఏదన్నా భావన చేసుకో, రాముడు అవతారం, ఎందుకంటే కల్పాంతాలు యుగాంతాలైపోయినాయి. కృష్ణుడు అవతారం ఇప్పటికి కూడా, సనక సనందనాది మహాములంతా కూడా అంశావతారాలుగా వచ్చినాయి, కొన్ని కళావతారాలుగా వచ్చినాయి, కొన్ని అర్చావతారాలుగా వచ్చినాయి, కొన్ని అనుప్రవేశావతారాలుగా వచ్చినాయి, కొన్ని ఆవేశావతారాలుగా వచ్చినాయి, కొన్ని ప్రసవావతారాలుగా వచ్చినాయి, మరికొన్ని ప్రభావావతారాలుగా వచ్చినాయి, స్వయంభువుగా వెలిసినాయి అన్నాం. ఆశ్చర్యమేం లేదు, అలా వెలుస్తాయి. చైల్డ్ ప్రాడిజీ అన్నాం, ఈయన ఎక్కడా చదువుకోలేదే, ఈమె ఎక్కడా చదువుకోలేదే, ఈమె ఇవన్నీ ఎలా చెప్తోంది అని ఆమెను అవతారము, ఆయనను అవతారము అనటానికి వీల్లేదు. ఎందుకంటే అవతారము అనగానే ఒక కల్పాంతం వరకే మనమే పరిమితం చేస్తున్నట్లు లెక్క. ఈ అవతారాన్ని దాటి ఇంకేదన్నా ఉన్నదా అంటే ఈ అవతారము యొక్క మహోన్నతమైనటువంటి చరమస్థితి చిచ్చక్తి అన్నారు. ఈ చిచ్చక్తి అంటే చిత్ అంటే ఎగ్జిస్టెన్స్, శక్తి అంటే ఎనర్జీ. ఏ ఎనర్జీ ఎగ్జిస్ట్ అయి కనపడుతూ ఉన్నదో అది ఎంతవరకు ఉంటుంది, యుగాలు ఉన్నంత వరకు అది ఉంటుంది. కనుక చిచ్చక్తి స్వరూపమైనటువంటి ఈ మహదవతార భూమికలో అవతారం అంటే ఒక అభివ్యక్తి ఇప్పుడు ఇట్లా కనపడ్డది అంతే. దీనికి ముందున్నది అదే, దీని తర్వాత ఉండబోతున్నది కూడా అదే. గనక సత్యసాయి భగవాను కూడా మనం దగ్గరగా చూసిన వాళ్లం కనుక, భక్తులు అయిన వారికి కాని వారికి ప్రపంచానికి ఆయన ఏం చేశారు, ప్రపంచానికి ఆయన ఏం బోధ చేశారు కాస్త విచారణ లోతుగా గనక చేసినట్లయితే, తాత్వికమైనటువంటి చింతనా భూమికలో నిలకడ చెందగలిగినట్లయితే సర్వవేదముల యొక్క సారాన్ని, సర్వోపనిషత్తుల యొక్క సారాన్ని, సర్వధర్మాల యొక్క మూలాన్ని, మానవ కోటి ప్రాణికోటి అంతా కూడా పరస్పరము అందించుకోవలసినటువంటి ఒక ప్రేమానుభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అది భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి ఈ మూడు స్థితులలో కూడా చాలా ప్రబలంగా ప్రకటనైనటువంటి ఒక మహత్తర సన్నివేశం ఇది. శ్రీరామచంద్రుడు ప్రేమస్వరూపుడు, ఆయన ధర్మస్వరూపుడు అంటాం మనం. స్వామి ఆయన్ని సత్యధర్మ పరాక్రముడు అన్నారు. ఆయన కేవలం ధర్మమే కాదు, సత్యము కూడా ఆయనేనన్నారు స్వామి. సత్యము ధర్మము కలబోసుకుంటే వాడి పేరు రాముడు, అలా భావన చేయండి అన్నారు. ఎందుకంటే ఏ సత్యము తానై ఉన్నాడో, తనకు ఎరుకలో ఉండి కూడా తాను వచ్చినటువంటి కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చిన ఒక అవతార భూమికని తాను సంతరించుకుని దానిలో ఆ ఆవృత్తంలోనే ఆ పరిధిలోనే మాయామానుష వేషంగా ఆయన సంచారం చేశాడు. రాముడు ఎవరిని ప్రేమించాడు ప్రత్యేకంగా? ప్రేమస్వరూపం అన్నావు రాముణ్ణి కూడా. రాముడు ఆ శబ్దంలోనే రమయతి ఇతి రామః, రామ అనగానే ఒక ప్రేమ కలుగుతుంది. రామ అంటే గాయత్రి మహామంత్రానికి మూలమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియే రామశబ్దం. ఆ రామ, ఇవాళ మనందరం ఇక్కడున్నాం, మీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు మనని. పైకి ఎన్ని పేర్లు ఎవరెవరి పేర్లో చెప్పినా సత్యం ఏమిటంటే మనమంటే మనకు చాలా ఇష్టం, అదే సత్యం. కనుకనే అద్దం దగ్గరికే కాళ్లు వెళ్తూ ఉంటాయి. గంట క్రితంకి ఓ గంటలో మార్పులే ఉండవు, కానీ మనల్ని మనం చూసుకోవటంలో మనకు ఆనందం ఉన్నది. మన ప్రజ్ఞని మనం తడుముకోవటంలో మనకు ఒక ఆనందం ఉన్నది. మనల్ని మనం ప్రేమించుకోవటంలో ఒక భద్రత ఉన్నది. మనల్ని మనం ప్రేమించుకునేటువంటి శక్తి మనకు ఎరుకలోకి వచ్చిన తర్వాత అందరినీ ప్రేమించగలిగినటువంటి శక్తి రావాలి కదా, వస్తే గదా వాడు భగవంతుడైంది అయ్యేది. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, నాలుగు వేదాలు, నాలుగు పాయలై, నాలుగు రూపాలై, నాలుగు సాకారాలై, నాలుగు గుణాలై, ఒకే దశరథుడు ఇంట వారు వచ్చినప్పటికి కూడా ఈ నలుగురు, నలుగురిలో ఒక్క రాముడే దైవమైనాడు, మరి మిగతా ముగ్గురు దైవం కాదా అని. ఆ దైవమే ఈ మూడు శక్తులని తన వెంట తెచ్చుకున్నది, శ్రద్ధగా, భక్తిగా, జ్ఞానంగా తన వెంట తెచ్చుకుని. ఈ రాముడు ఎవరిని ప్రేమించాడు అంటే సర్వహృదయారామాలలో ఆరాముడై ఉన్నాడు. హృదయాన్ని ప్రేమించాడు, మానవ జాతిని ప్రేమించాడు, పశుపక్షాదులను ప్రేమించాడు. తాను సంహారం చేయబోతున్నటువంటి రాక్షస సమూహాన్ని సంహారం చేసిన మరుక్షణం అన్నాడు, ఇందుకా నేను జన్మ ఎత్తింది, క్షత్రియ వంశంలో నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది, అందరినీ నేను ఇలా సంహారం చేస్తూ వెళుతున్నానే, ఏమి ఆనందం నాకు మిగులుతున్నది అన్నాడు. ఇది ప్రేమస్వరూపంలో ఒక పార్శ్వం. ప్రేమ ఇంకోడిని బాధించదు, ప్రేమ ఇంకోడిని శోధించదు, ప్రేమ ఇంకోడిని వేధించదు, ప్రేమ ఒకడిని నమ్ముతుంది. ఆ నమ్మకం, ఫెయిత్ డీపెన్స్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ యాక్సలరేట్స్ ఫెయిత్. ఈ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఎక్కడ నుంచి పుడతాయంటే ప్రేమ అనేవడేటువంటి రెండు అక్షరాలలో నుంచి, రెండు భూమికలలో నుంచి ఒక్కసారి ఉత్పన్నమై మానవ జాతిని స్వస్థానం వైపు నడిపించాలి. కనుకనే రాముడు సీతాన్వేషణకి ఎంచుకున్నది నరుణ్ణి కాదు, వానరుణ్ణి. వానర సమూహమంతా తన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేళ శ్రీరామచంద్రుడు తన దివ్య పాదం దగ్గర ఉన్నటువంటి ఒక ఉడత మోయగలిగినంత ఇసుకని మోసి పోస్తూ ఉంటే ప్రేమాస్పదుడైనటువంటి రాముడు అరచేతిలోకి తీసుకున్నాడు. భగవంతుని యొక్క దివ్య ప్రేమకి అది గొప్ప సంకేతం. అలాగే విభీషణుడు లంక నుంచి వచ్చి నీ ఆశ్రయం నాకు కావాలి అన్నప్పుడు ముందు వెనకలు చూడకుండా అభయమిచ్చాడు. జాంబవంతుడు, అంగదుడు, తదాదిగాగలిగినటువంటి వృద్ధవానరులంతరూ అందరూ కూడా విభీషణుడు శత్రు శిబిరం నుంచి వచ్చినటువంటి వాడు రామా, నీవు నమ్మవద్దు అన్నాడు. ప్రేమతో వచ్చిన వాణ్ణి కాదని ఎలా అనగలను అన్నాడు ఆయన. ప్రేమతో వచ్చాడు అని అందరికీ తెలియలేదు, ఆయనకొక్కడికి తెలిసింది. ఎలా తెలిసింది అంటే ఎవడు ప్రేమస్వరూపుడో వాడు ఈ ప్రపంచాన్ని ప్రేమించగలడు, ఎవరు ఈ సర్వ ప్రపంచాన్ని ప్రేమించగలడో వాడు మాత్రమే సర్వ ప్రపంచం చేత ప్రేమించబడతాడు. ఆ ప్రేమలో ఒక చిన్న తూకం, ఒక చిన్న వెత్తు తేడా ఉన్నా ప్రపంచం వాణ్ణి దరిచేరదు. మళ్లీ ఇంకాస్త ముందుకి వెనక్కి వెళ్లినట్లయితే రావణ బ్రహ్మ క్షతగాత్రుడైనాడు యుద్ధంలో. లక్ష్మణస్వామి రాముడితో ఏకాంతవాసంలో రెండు ప్రశ్నలు సంధించాడు. అన్నగారు, ఈ రావణ బ్రహ్మకి ఇంత తేజస్సేమిటి? నిజానికి మీతో సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడే, అయినా వీడిలో ఈ దౌశ్యం ఎందుకున్నది? ఈ రాజ్యాన్ని తామసంగా ఎందుకు పాలిస్తున్నాడు? దీని వెనక ఉన్న రాజధర్మం ఏమిటి అని అడిగితే రాముడన్నాడు, దేవో భూత్వా దేవం యజేత్. దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు దేవుడంతటి వాడివి కావాలి. కాకపోతే పై పైనన్నీ చెప్పగలం తప్ప ఈ దివ్యత్వం ఇది ఇతమిద్ధమని చెప్పాలి అంటే వీడు కూడా స్థాయికి వెళ్లాలి. ఆ వెళ్లాలి అంటే అటువంటి వాడి దగ్గరకు వెళ్లాలి. లక్ష్మణస్వామిని రామస్వామి రావణ దర్శనం చేయమన్నాడు. రావణ దర్శనమా, రావణ్ణి నేను చుట్టమా అన్నాడు బుసబుసల స్వామి. ఆదిశేషుడు కదా, వెళ్లవలసిందే. రాజనీతి రెండు రకాలుగా ఉంటుంది. రాజ్యం ఎలా ఏలాలో కొందరి నుంచి నేర్చుకోవాలి, రాజ్యం ఎలా ఏలకూడదో రెండో వర్గం నుంచి నేర్చుకోవాలి. కనుక నీవు రాజ్యం ఎలా ఏలకూడదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే నువ్వు రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్లాలి అన్నాడు. రావణుణ్ణి రాముడు ప్రేమించాడు. ఆశ్చర్యమేమిటంటే వాల్మీకి రామాయణం కాని శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు గాని రావణ బ్రహ్మకి అత్యంత ఇష్టమైనటువంటి వాడు ఎవడు అంటే రాముడే. ఆ రాముడు రామదర్శనం కావాలి అని కైకసి అడిగినప్పుడు రాముడి ప్రాణాన్ని గనక తీసుకుని వచ్చేస్తే రాముడు ఆ ప్రాణం కోసం వెనక్కి వస్తాడు. రామప్రాణం ఏది అంటే దేహధారి అయినటువంటి రాముడికి ప్రాణము సీత, దేహధారిడి అయినటువంటి సీతకు ప్రాణము రాముడు. కనుక ఈ అభేదమైనటువంటి అద్వైత స్థితిలో సీతారాములు ఇద్దరూ ఒక్కటే. ఈయనని దేహంగా చూశావా, ప్రాణము సీత. ఆమెని దేహంగా చూశామా, ప్రాణము రాముడు. కనుక ఏ సీత అనబడేటువంటి ప్రాణాన్ని గనక దగ్గర చేర్చుకుని ఉంచినట్లయితే ఆ ప్రాణాన్ని వెతుక్కుంటూ కేశవుడు నా వాకిట్లోకి వస్తాడు. నేను పరమశిష్ట వైశ్య శైవ ఆచారపరుణ్ణి, నేను వీరశైవుణ్ణి. ఈ వీరశైవము ఆ వైష్ణవము రెండూ ఒకటి కావాలి. కనుకనే శివధనుర్భంగమైనటువంటి వేళ పరశురాముడొచ్చి విష్ణుధనుస్సును కూడా రాముడికిచ్చి పూర్ణం చేశాడు. కనుక శివకేశవాద్వైత స్థితి భారతీయమైనది గనక మతపరమైనటువంటి స్పర్ధ లేకపోతే మానవుడు ప్రేమమయుడుగా ఉంటాడు. ఇది ప్రేమకు ఒక మూలం. అలాగే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని ప్రేమించారు అని చెప్పటం అది అంత అవసరం లేదు. ఆమెకి తప్ప ఎవరిని ప్రేమించారని అనుకున్న వాళ్ళం. ఎంతో మందిని ప్రేమిస్తూ వెళ్లాడు, శబరిని ప్రేమించాడు. శబరి అనేటువంటి ఆమె జీవన చరమాంకంలో ఉన్నది. మాతంగ మహర్షి ఆమె దగ్గరకు వచ్చాడు. శబరి, శ్రీరామ దర్శనం నీకు కాబోతున్నది, శ్రీరామచంద్రుడు నీ వాకిట్లోకి రాబోతున్నాడు, ఆయనని సేవించి ధన్యవుక, పూర్ణముక్తిని నీవు సాధించుకో అని అంటే అప్పటి వరకు సేవించిందే తప్ప మతంగ మహాముని దర్శనమే చేయనటువంటి శబరి, మరి రాముడు వస్తున్నాడంటున్నారే, రామదర్శనం నాకవుతుందంటున్నారే గురుదేవ, మరి మీరు రామదర్శనం చేసుకోరా అని అడిగింది ఒక గిరిజన స్త్రీ. అడిగితే మతంగ మహామును అన్నాడు, నా కాలం తీరిపోయింది, స్వర్ణరథం ఇప్పటికే బయలుదేరింది, నేను నా లోకానికి వెళ్లాలి. ఈ కాలంలో ఈ సమయంలో ఈ జన్మలో నాకు రామదర్శనం లేదు. రాముడు రాముణ్ణి నువ్వు చూడటం కాదు, నిన్ను చూడటానికి రాముడు వస్తున్నాడు. నీవు నీ గురువుకి చేసినటువంటి సేవకి ఇది ప్రతిఫలం. ఎటువంటి ప్రేమని అనుభవించబోతున్నావంటే రామ ప్రేమని అనుభవించబోతున్నావు. రాముడు వచ్చాడు. ఆ కథంతా మనకు తెలుసు. కాని రాముడు ఒక్క ప్రశ్న వేశాడు, ఎందుకు తెచ్చావి పళ్ళు, ఎందుకు తెచ్చావి పూలు, కళ్ళే కనపట్టలేదే, నన్నేం చూస్తావు, చుట్టానికి ఏముందని చూస్తావు అని కాస్త తికమక్కగా అడిగితే, చేతులు నికి పూని పూలు తెచ్చి తిని స్వామి, సతను వగుటను పండ్లు తెచ్చి తిని స్వామి. ఎంత స్పృహ చూడండి, ఇంకా చేతులు ఆడుతున్నాయి కదా పరమాత్మ రామ, ఇంకా ఈ చేతులు పనిచేస్తున్నాయి కదా, అందుకని నీకోసం పూలు కోసుకొని వచ్చా. కర్మయోగం నుంచి భక్తి యోగంలోకి, భక్తి యోగంలో నుంచి జ్ఞాన యోగంలోకి ప్రస్థానం చేయటం అంటూ లేదు. కర్మ భక్తి జ్ఞాన అనబడేటువంటి ఈ మూడు యోగాలు కూడా మూడు స్థితులే, అది యోగ త్రివేణి. ఆ యోగ త్రివేణిలో శబరి సాధించుకున్నటువంటి ఈ కర్మ యోగం నుంచి శ్రీరాముడు యొక్క దర్శనంతో భక్తి పెల్లుబికి జ్ఞానంలో స్థిమిత పడిపోయింది. పండ్లెందుకు తెచ్చావు అంటే, సతనువగుటను పండ్లు తెచ్చి తిని స్వామి, ఇంకా దేహం ఉందిగా, పతనం కాలేదుగా, ఇంకా నడుస్తోందిగా ఈ బొమ్మ రామ, కనక నాలుగు పళ్ళు కోసుకొచ్చానయ్యా, అరగించు అన్నది. ఇక్కడ శబరి రాముణ్ణి ఎంతగా ప్రేమించిందో రాముడు కూడా శబరిని అంతగానే ప్రేమించాడు. ఇవన్నీ ఒక ఎత్తు. రాముడు కేవలము 12 సంవత్సరాల వయస్సున్నటువంటి బాలరాముడు ప్రతిరోజు కౌసల్య అంతఃపురంలోకి వెళుతున్నప్పుడు, బయటకి లోపలికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక ద్వారపాలకుడున్నాడు. ఈ రాముడు రాగానే ద్వారపాలకుడు నుంచునేవాడు. ఆ నుంచున్నప్పుడల్లా రాముడు ద్వారపాలకుడికి నమస్కరించేవాడు. నమస్కరించి, నీ వయస్సెంత? నీవు వృత్తి చేత ద్వారపాలకుడివే కాని వయస్సు చేత, జ్ఞానం చేత, అనుభవం చేత, నీ యొక్క నిష్ట చేత నీవు నిత్యవంజుడివి కదా, నీవు నేను వచ్చినప్పుడల్లా నువ్వు లేవవద్దు అన్నాడు. అది ప్రేమలో ఒక భాగం. అట్లా ఇవాళ మనం ఒప్పుకోగలవా? మన కిందవాడు లేవకపోయినా, కనపడ్డప్పుడు దండం పెట్టకపోయినా, లోపల ఎంత బడబాగ్రులు ఒక్కసారిగా అహం అన్నమాట విజృంభిస్తుందే, రాముడు మర్యాద పురుషోత్తముడు అనటానికి ఆ ప్రేమ భావన లోపల ఉన్నది, ప్రేమస్వరూపము రాముడని స్వామి ప్రకటించటం వెనక ఇటువంటివని అనేక సన్నివేశాలున్నాయి. అలాగే కౌసల్యానందనుడుగా కౌసల్య ఇంట ప్రతిరోజు తల్లి చేత స్నానం చేయించుకున్న బాలరాముడు 3వ అంతఃపురమైనటువంటి కైక దగ్గరకు వెళుతున్నప్పుడల్లా ఒకరోజున కౌసల్యాదేవి ఆయన్ని పట్టుకుంది. పట్టుకుని, కనక కనక, ఇన్నాళ్లకి నిన్ను కన్నాను, ప్రతిరోజు ఇదే తంతు సాగుతున్నది, స్నానం చేయించుకుంటావు వెళ్లిపోతావు, నీకు నేను అలంకారం చేయటానికి తగన నాకు అవకాశం లేదా అని అడిగింది రాముణ్ణి. అమ్మా, నీవు పూర్ణసత్వవు, సత్వగుణ ప్రధాన సంపన్నమైన గర్భాలయంలోకి నేనొచ్చాను తల్లి. నీకు సాధనలు లేవు, తపస్సులు లేవు, రాగ అనురాగాలు లేవు, విరాగ వైరాగ్యాలు లేవు. నీవు పూర్ణత్వాన్ని సంతరించుకున్న మాతృమూర్తివి. నీ వెళుతున్నానే నా పినతల్లి చిన్నమ్మ కైక తామసగుణ ప్రధానంగా ఉన్నది గనక ఈ రామదేహానికి అలంకారం చేస్తూ, ఈ రాముడికి సింగారం చేస్తూ, శృంగారం చేస్తూ, చిన్న చిన్న ఆయుధాలన్నీ ఎలా ప్రయోగించాలో గడుపుతూ నేర్పుతూ నాతో ఈ సాలోక్య సామీప్య సాన్నిధ్యములను అనుభవిస్తూ ప్రేమైకమూర్తిగా రూపాంతరీకరణం చెందాలి గనక నా పని నీతో కాదమ్మా, నా పనంతా కైకతోనే అన్నాడు. ఇది రాముడి యొక్క ప్రేమకి మాతృమూర్తిని కూడా దాటి ఆ దివ్యమైనటువంటి అనుభవాన్ని రససిద్ధం చేసినటువంటి ప్రేమయోగి రామచంద్రుడు. ఇక ఆంజనేయుడి పట్ల ఆయనకున్నది అది అపారమైనటువంటి ప్రేమ. ఆయన ఇద్దరికే ఆలింగనం ఇచ్చాడు. 2 సందర్భాలలో మాత్రమే ఆయన అన్నాడు, సీతాన్వేషణలో హనుమ గనక మరణించినట్లయితే నాకు ఆ సీత ఎందుకన్నాడు, రామరావణ సంగ్రామంలో లక్ష్మణుడే మరణిస్తే నాకు ఈ రాజ్యం ఎందుకన్నాడు, అసలు నా తమ్ముడు పోయి ఆ రావణుడు నశించిన నాకేం లాభం అన్నాడు. నా తమ్ముడు నాకుండాలి, నా సీత నాకుండాలి, ఈ ప్రపంచమంతా ధర్మబద్ధంగా గడవాలి. ఇదంతా ప్రేమలో నుంచి పుట్టినటువంటి భావనే. రామాయణాన్ని పక్కన పెట్టినట్లయితే కాసేపు మళ్ళీ మహాభారతంలోకి మనం అక్రూరుడు, విదురుడు, కుంతి తదాదిగా కలిగినటువంటి కొంతమంది భక్త బృందాలను గనక తీసుకున్నా, భాగవతంలో పరచుకున్నటువంటి అశేషమైనటువంటి భక్తగణాన్ని చూసినా, పరమేశ్వరుడిని తమ ప్రేమ అనేటువంటి ఒక్క కారణంతో అవనీ సంచారానికి రప్పించుకోగలిగారు. ప్రేమ, భక్తి, జ్ఞానము 3 మాటలుగా అనిపిస్తున్నా వినిపిస్తున్నా నిజానికి 3 ఒక్కటే. భక్తిలో ప్రేమ ఉండాలి, సగుణోపాసన. జ్ఞానం నిర్గుణోపాసన, అక్కడ నమ్మకం ఉండాలి. కర్మయోగంలో ఒక సమర్పణ, శరణాగతి, వినయమన్న భావన ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఆ పదం, ఆ ప్రేమ ఏర్పడుతుంది గనక ప్రేమ రాహిత్యాన్ని పొందినటువంటి వారందరూ కూడా నెగటివ్గానే ఉండిపోయినారు. ఒక చిన్న కథ, సత్యసాయి భగవానుడు తమ దివ్య సందేశాలలో ఓ మాట చెప్పారు. మహాభారత యుద్ధం అయిపోయింది. పంచపాండవుల్ని, కుంతిని, ద్రౌపదిని వెంబడి పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని కలిశాడు. కలవగానే మనకు తెలుసు భీముడెక్కడా భీముడెక్కడా అని అరిచాడని. ఇంతలో గాంధారి వంతొచ్చింది. అత్తా నేను వచ్చానన్నాడు కృష్ణుడు. వచ్చావా? నిన్నంతా లోకం దైవం ఉంటున్నదే, ఏం దైవానివి నువ్వు? నూరుగురిని నేను కన్నాను, నా గర్భశోకాన్ని నీవు కలిగించావు. పంచపాండవులని, ద్రౌపదిని, కుంతిని సభద్రంగా తీసుకుని వచ్చావు ఇక్కడికి. ఈ 100 మందిలో ఒక్కడన్నా నా కోసం మిగల్చాలని నీకు అనిపించలేదా? నీవేమి దైవానివి అని అన్నప్పుడు నువ్వన్నదంతా నిజమే అత్తా. 100 గురుని కన్నావు కాని కంటితో ఒక్కరినైనా కన్నావా? వాళ్లు ఎట్లా పెరుగుతున్నారో చూశావా? మాతృప్రేమని ఎప్పుడైనా నీ బిడ్డలకి పంచావా? సంఘంలో కలిపావా? చెయ్యలేదే. మాతృప్రేమకి నోచుకోనటువంటి వాడు దైవ ప్రేమకి దూరంలే. ఇది కృష్ణ పరమాత్మ గాంధారి ద్వారా ఈ ప్రపంచానికి అందించిన మహత్తర సందేశం. అందుకనే జీవుడు తల్లి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి, తల్లి యొక్క ప్రేమను పొందాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమ అనేక రీతులుగా అనేక రకాలుగా మనకు కనిపించిన స్వార్థమెరుగని ప్రేమ తల్లిదే. అది కవితాత్మకమైన భావన కాదు. అందుకే స్వామి ఒక చోటంటారు ఏమిటంటే, చెడ్డ కొడుకుండవచ్చునేమో గాని చెడ్డ తల్లి లేదు. చెడుగా ఉన్నది తల్లి అయితే తల్లి ఎలా అవుతుంది? బ్రహ్మరాక్షసు అవుతుంది తప్ప. కాబట్టి చెడిన తల్లి కాదు, చెడిన కొడుకు ఉండవచ్చు. వీడు ఎన్ని కష్టాలలో ఉంటే వాడి కోసం జపం చేస్తుంది. నేనుండగా వాడికి ఏం కాకూడదు అనుకుంటుంది, నేను లేకపోయినా వాడికి అసలేం కాకూడదు అనుకుంటుంది. ఇది ఒక నిష్కల్మషమైన, విరుర్మలమైన, విశుద్ధమైనటువంటి ప్రేమకి ఒక సంకేతం. ఈ దివ్య ప్రేమని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి కనుక ఆ ప్రేమ నుంచి నెమ్మదిగా కలియుగ ప్రభావం చేత రామ కృష్ణ గాథలు మనకి స్ఫూర్తినిస్తాయి తప్ప అధివాస్తవక స్థితిలో ఇవాళ తల్లికి బిడ్డకి సంబంధమే లేదు. భార్యకి భర్తకి సంబంధాలు పెళుసుబారిపోయినాయి. అలాగే మానవ సంబంధాలన్నీ కూడా నెమ్మదిగా పతనావస్థకు వచ్చేసినాయి. ఎందుకని ఈ విషాదం సంభవించింది అంటే జ్వలించే అహంకారమే కారణం. అందుకే స్వామి, నీవు గురువునో జగద్గురువునో సద్గురువునో పరమాత్మనో వెతుక్కుంటూ పుటపర్తికి రాకు. నీవేం చేయాలి అంటే, అహంకారముండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారముండదు. నేను చిక్కాను, మనందరం మనిద్దరం కలిశాము అంటే నీలో అహంకారం ఉండకూడదు. నీలో అహంకారం లేని తర్వాత నీకు గురువు దక్కుతాడు చిక్కుతాడే తప్ప నీ అహంకారపు మూట నీ దగ్గరే పెట్టుకుని ఓ సాయిరామా ఆవో సాయి మనమందరిమే అని నువ్వు 1000 సార్లు భజన చేసినా కదిలి ఆయన రాడు. ఏం చెయ్యాలి? రాగ అనురాగ బంధాల యొక్క స్థితులని మనం చక్కగా అర్థం చేసుకుని ప్రేమబంధంలోకి, ప్రేమానుభవంలోకి మన జీవితాన్ని నెమ్మదిగా ప్రవేశపెట్టాలి. ప్రేమలో స్వార్థం లేదు, ప్రేమలో స్పర్ధ లేదు, ప్రేమలో సంఘర్షణ లేదు, ప్రేమలో వాద వివాదాలు లేవు, తర్కాలు లేవు, మీమాంసలు లేవు. ఉన్నదేమన్నదంటే నమ్మకం ఉన్నది, సాధన ఉన్నది. ఆ సాధన నమ్మకాన్ని, నమ్మకం సాధనని బలీయం చేసేటువంటి ఒక 2 శక్తులు ఏకంగా ఉంటాయి గనక ప్రేమాస్పదుడైనటువంటి జీవి వాడికి ప్రాపంచికమైనవి ఏది ఉండనివ్వండి, ఏది లేకుండా పోనివ్వండి, వాడు వాడుగానే ఉంటాడు. ఆ వాడు వాడుగా మనిషి మనిషిగా జీవించగలిగినటువంటి ఒక రసార్ద్ర భూమిక ఏదైతే ఉందో దానికి ప్రేమ అని మనం పేరు పెట్టుకున్నట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క సందేశం అంతా కూడా ఇదే, లవ్ ఆల్. ఈ లవ్ దీని యొక్క మూలం, ఈ స్థూల గమనాన్ని మనం గమనించాలి, దీని స్థితిని అర్థం చేసుకోవాలి. ఈ డివైన్ లవ్ ఏదైతే ఉన్నదో, దేనికి అన్కండిషనల్ గా ఏదైతే ఉన్నదో, దేనికి ప్రతిబంధకాలు లేవో, నిబంధనలు లేవో, కేవలము ఆత్మనిష్ట ప్రధానంగా సాగేటువంటి హృదయంగమైనటువంటి జన్మ జన్మాంతర సంగతమైనటువంటి ఒక దివ్య ప్రేమధార ఏదైతే బలీయంగా ఉన్నదో, ఆ ప్రేమని గనక అందుకోగలిగినట్లయితే ఆ ప్రేమ యొక్క స్వరూపం, దాని పేరు భగవంతుడు. భగవంతుడి స్వరూపం ఏమిటి అంటే వేదాంత భూమికలో, వైజ్ఞానిక భూమికలో, భావనా భూమికలో రసో వైసహ, ఈశ్వరుడు రసస్వరూపుడు అన్నారు. రసము అంటే ప్రవాహం, రసము అంటే చలచలితమైనటువంటి, దానికి రూపం లేదు. నీవు ఎట్లా అనుకుంటే అది అట్లా, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడుగా అన్నమాచార్ల వారు. మరి ఈ రసము ప్రేమస్వరూపంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడితో మనకి తత్వానుసంధానం ముందు జరుగుతుంది. ఈ తత్వానుసంధానం జరిగిన తర్వాత ఈయన భగవంతుడే అనే నమ్మకం కలుగుతుంది. అంతే తప్ప స్వామి ఇచ్చేటువంటి ఒక ఉంగరంతోనో ఒక గొలుసుతోనో లేకపోతే కాసేపు మాట్లాడటంతోనో ఈ ప్రేమ పుట్టుకుని రాదు. ప్రేమగా ఉండాలి, ప్రేమస్వరూపంగా స్వామిని అనుభవించాలి అంటే నీవు ప్రేమస్వరూపుడివి కావాలి. నీవు ఆ స్థాయికి ఎదగాలి. ఎదగాలి అంటే చాలా వదిలిపెడితే తప్ప ఎదగలేము. బాల్యం వదిలిపెడితేనే కౌమారంలోకి వచ్చాం. ఇంకా బాల్యం అక్కడే ఉందా, మన జేబులో లేదే. కౌమారం వదులుకుంటేనే యవ్వనంలోకి వచ్చాం. ఇది కూడా అంతే, ఒకటి వదులుకుంటే గాని రెండవది రాదు. అరుణాచలానికి మదురై నుంచి ఒక 20-25 ఏళ్ల యువకుడు వచ్చాడు రమణ మహర్షి దగ్గరికి. రెండు నెలలు ఉన్నాడు, రోజు అక్కడ జరిగే దాంట్లో కార్యకలాపాల్లో ఉన్నాడు. చివరికి ఏదో రోజు మదురై వెళ్లాలి కదా, ఆ వెళ్లే టైం వచ్చినప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిగాడు. ఏమనంటే, 2 నెలలు అయింది భగవాన్ మీ దగ్గరకు వచ్చి, 2 నెలల నాడు నేను మదురైలో ఎలా ఉన్నానో మీ సన్నిధిలో ఉండి కూడా 2 నెలల తర్వాత అట్లాగే ఉన్నాను, నాలో ఏం మార్పు లేదు, ఏమిటిది అని అడిగాడు. అప్పుడు అన్నారు, ఏదన్నా కొద్దిగా అన్నా వదిలిపెడితే కాస్త రాబట్టుకోవచ్చు, తప్ప అసలు నింపుకనే వచ్చి వంపకపోతే మళ్లీ నింపేదెట్లా, వంపటం మొదలుపెట్టు నింపుకోవటం ప్రారంభమవుతుంది. అహంకారాన్ని వదిలిపెట్టాలి, మమకారం కట్టుబాటు దాటకుండా చూసుకోవాలి. ఖాళీ గ్లాస్ అయితేనే నింపగలుగుతాం కదా, నిండిన గ్లాసు నింపటం ఉండదు, అది పొరలి ప్రవహిస్తుంది గనక. ఈ ప్రేమ ఒక ఆత్మైకమైనటువంటి హృదయంగమైనటువంటి ఒక దివ్య మహాస్థితి అది.